साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। दमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
वसंतपंचमी 2011 నుంచి వసంత పంచమి 2012 వరకు ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఇప్పుడున్నటువంటి మానవ జాతులు మారిపోయి ఆ నూతన యుగ మానవ వ్యక్తిత్వాలు నిర్మించబడతాయి. దానికి ఓ విచిత్రమైనటువంటి సూర్యలోకం నుంచి విచిత్రమైంది. ఎందుకంటున్నానంటే ఈ సూర్యుడు కూడా ఎందుకు పనికిరాని సూర్యుడు. గురుదేవులు వచ్చినటువంటి లోకంలో ఉండేటువంటి సూర్యుడు చాలా గొప్పవాడు. మానవ జాతి గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలామంది ఏం నిర్ణయానికి వచ్చారు అంటే అసలు మానవ జాతిని ఎత్తివేద్దాము, అసలు మానవ జాతి ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు పృథ్వీ గ్రహాన్ని సర్వనాశనం చేస్తున్నారు, వాతావరణ కాలుష్యం అనుకోండి, ఓజోన్ పొర చిరిగిపోవటం అనుకోండి, ఇంకా సైన్స్ తెలుసుకున్న వాళ్ళకి అందరికీ తెలిసింది ఏంటంటే మానవ జాతి పృథ్వీ గ్రహాన్ని నాశనం చేసింది. నాశనం చేయబోతోంది కాదు, నాశనం అయిపోయింది. అప్పుడు ఆ విచిత్రమైనటువంటి సూర్యలోకాలలో ఉన్నటువంటి అనేక మంది చాలా గొప్ప చేతనత్వం కలిగినటువంటి వ్యక్తి అసలు మానవ జాతిని ఎత్తేద్దాం అన్నారు. మానవ జాతి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎలాంటి మానవ జాతి అంటే ఏది మంచిది కాదు అని చెప్తుందో దాని మీద కోట్లు సంపాదిస్తుంది. ఏది మంచిది కాదు, ఉదాహరణకి సిగరెట్, సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తాడు కదా, చాలా మంచిది తాగండి మీకు ఆరోగ్యం బాగుపడుతుంది, అదేనా రాస్తాడు? రాస్తున్నాడా? తప్పు, ప్రమాదకరమైంది. ఏం జరుగుతుంది? కోట్లు సంపాదిస్తుంది. ఎందుకు మానవ జాతి? మీకు ఆలోచించటం రావటం రాదు కనుక మీకు ఇలా ఉంది, కానీ లేకపోతే సిగ్గుపడాలి. సిగరెట్ ఎవడు కొనకపోతే అసలు వాడు అమ్మడు కదా, కొంటున్నాడు కనుక అమ్ముతున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ముందు అసలు మీకు ఆలోచించటం రాదు అన్నది అర్థం చేసుకోండి. మూడు రోగాలు ఉన్నాయి, డయాబెటీస్, బీపీ, హార్ట్, క్యాన్సర్. ప్రపంచంలో ఉన్న ఏ డాక్టరు కూడా దాని నివారణ చేయలేదు. ఏం చేయగలడు అంటే నియంత్రణలో ఉంచుతాడు, మంట మండకుండా, షుగర్ ఎక్కడికో పోకుండా మందు వేసుకుంటూ ఉంటే మిగతా వాళ్ళది ఉన్నట్టు ఉంటుంది. అది సిగ్గుచేటు కాదు, సిగ్గు అనేది అర్థమవుతుందా మీకు? ఆరోగ్యంగా ఉన్నవాడిలాగా నువ్వు మందు వేసుకుని షుగర్ కంట్రోల్ చేసుకుని ఏదో చాలా గొప్పవాడి అనుకుంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా వెళ్తూ ఉంటే, అంటే ప్రస్తుతం తప్పదు కనుక వెళ్తాం అది వేరే విషయం, కానీ అది పద్ధతి కాదు కదా. కానీ మంతెన సత్యనారాయణ రాజు దగ్గర నుంచి అనేక నేచర్ క్యూర్ హాస్పిటల్స్ తగ్గిస్తుంది, తగ్గించుకొచ్చిన వాళ్ళు మళ్ళా పెంచుకుంటున్నారు. అంటే సిగ్గుపడాల్సిన విషయం అవునా కాదా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. నా ఉద్దేశం అది సిగ్గుపడాల్సిన విషయం. రోగం తగ్గటానికి స్పష్టమైనటువంటి విధి విధానం ఉన్నాక ప్రపంచం అంతా ఒప్పుకుంటూ ఉంటే అది మీరు పాటించకుండా ఈ డయాబెటిక్ డాక్టర్లు ఈ హాస్పిటల్స్ పెంచడం అనేది మూర్ఖత్వం. మరి మనం చేసుకుంటున్నాము అంటే మన తెలివితేటలు ఎంత ఎక్కువ ఉన్నాయో తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చూసి ఆ విచిత్రమైనటువంటి సూర్యలోకం నుంచి నిర్ణయం ఏం తీసుకున్నారు అంటే పృథ్వీ గ్రహాన్ని మానవ జాతి రహితంగా చేసేద్దామని నిర్ణయించుకున్నారు. డేట్ కూడా ఇచ్చుకున్నారు. సైంటిస్టులను అడగండి చెప్తారు. వెబ్సైట్ ఉన్నవాళ్ళు మీరు స్వయంగా ఓపెన్ చేసి చదువుకోవచ్చు. పొలిటీషియన్స్, సైంటిస్ట్స్, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వాళ్ళందరూ ఖచ్చితంగా 21 డిసెంబర్ 2012కి ఇప్పుడున్న మానవ జాతిలో 100లో 95 మంది చనిపోతారు అని రాసింది అక్కడ. మీరు ఏదైనా చేసుకోండి, బతికే వాళ్ళు ఎవరు లేరని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. చూసుకోండి ఆ వెబ్సైట్లో ఉంది రాసి, మామూలు వ్యక్తులు రాయలేదు, సైంటిస్టులు వాళ్ళు రాసి. అంటే 2012 అంటే 21వ శతాబ్దం అంతే కదా. ఇంకైతే 21వ శతాబ్దము మొదటి దశాబ్దిలోనే ఏం జరుగుతుంది అంటే మానవ జాతి నాశనం అయిపోతుంది. ఇంకా మానవ జాతి వాళ్ళకి వాళ్ళు రాసిన అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. ఈ కంప్యూటర్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ పోతాయి, ఏం మిగలవు. ఎంతమంది మిగులుతారు అంటే 5 మిగులుతారు, 100కి 5. వాళ్ళు ఎవరు మిగులుతారో మనకు తెలియదు. సైంటిస్టులు మిగులుతారని గ్యారంటీ అనేది కదా. అప్పుడు మళ్ళీ ఏం చేయాల్సి వస్తుందా? 5 5 మళ్ళీ రాతి ఈడ నుంచి మొదలెట్టుకోవాలి. పుస్తకాలు రాశారు వాళ్ళు ఇది జరగబోతోంది అని. దాన్ని చూసి గురువు గారు భూమి మీదకి వచ్చి అది జరగనివ్వను, మానవ జాతిని చనిపోనివ్వను, మూర్ఖులు కావచ్చు వాళ్ళు చెప్పేవాళ్ళు లేక, నేను చెప్తాను వాళ్ళకి అని మానవ జాతికి ఏం చెప్పాలో అన్న దానికి ఆయన 2 పనిముట్లు తెచ్చుకొని వచ్చారు. గాయత్రి మంత్రము, యజ్ఞము. ఎవరికి చెప్పటానికి? హిందువులకు చెప్పటానికి కాదు, నాస్తికుల్ని మార్చటానికి కాదు, ఇతర మతాల వాళ్ళని మార్చటానికి కాదు. ఎవరిని మార్చటానికి? మానవ జాతిని మార్చటానికి. మానవ జాతి అంటే మొత్తం మానవ జాతి. ఇప్పుడు 1000 కోట్ల మంది ఉన్నారు, వీళ్ళందరినీ మార్చటానికి నేను వస్తున్నాను అని చెప్పి వచ్చారు. వచ్చాక ఈ గాయత్రి యజ్ఞము అని ఎప్పుడవుతాయని అన్నారో హిందువులంతా మొదలెట్టారు. అంతే కదా, గాయత్రి మంత్రం చేస్తూ ఉంటే నువ్వు హిందువు, యజ్ఞం చేస్తూ ఉంటే నువ్వు హిందువు. అప్పుడు మొట్టమొదటిసారి దాదా గురుదేవుడితో ఆయన మాట్లాడాల్సి వచ్చింది. ఆయన గురువు గారు, నేనేదో అనుకున్నాను ఈ గాయత్రి యజ్ఞంత కూడా ఏం అవ్వదు అని చెప్తే, నేను ఎంత చెప్పినా వాడు వినేటట్లు లేడు. గాయత్రి దేవాలయం అంటారు, గాయత్రి దేవాలయం పెడితే మిగతా దేవాలయాలు ఎత్తే అంటారు. ఏంటి వీళ్ళందరికీ నేను ఏం చెప్తాను అంటే, అప్పుడు ఆయన ఒక విధి విధానం ఇచ్చాడు. 24 సంవత్సరాలు దాన్ని ఆయన ముందు మానవ జాతికి ఎలా చెప్పాడు అని సాధన చేశాడు. ఆయనే సాధన చేయలే, ఆయనకు వచ్చంత. కానీ మానవ జాతికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న దానికి తన 16వ ఏట నుంచి 40వ ఏట తన జీవితాన్ని సమర్పించాడు. ఎవరికి? మానవ జాతికి. ఏం చెప్పాలి? ఇంచేత పుస్తకం టైటిల్ చూడండి, ఏంటి రాసింది టైటిల్? అది మనం చెయ్యాలి. ఇప్పుడు ఆయన 24 సంవత్సరాలు మానవ జాతికి చెప్పటానికి తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాడు. ఆయనకు అవసరం లేదు అసలు ఇదంతా. ప్లస్ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? అక్కడ వాళ్ళు మానవ జాతిని ఎత్తేస్తా ఉన్నారు. అసలు ఈయనొక్కడు దిగి వచ్చాడు. మానవ జాతి మూర్ఖులు కావచ్చు, ఇచ్చేంటే చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, చెప్తే మారుతారు అన్న నమ్మకంతో వచ్చాడు, చేశాడు. 1940 ఆ ప్రాంతాల నుంచి మెల్లిమెల్లిగా అఖండ జ్యోతి. అఖండ జ్యోతి అంటే మన బుర్రలు ఎంతగా దిగజారిపోయాయి అంటే, అఖండ జ్యోతి అంటే మీకు హిందీ మ్యాగజైన్ గుర్తొస్తుంది. అఖండ జ్యోతి అంటే ఏంటి? గురుగారు రాసిన హిందీ మ్యాగజైన్. అది కాదు, ఆయన రాసింది ఆ బొమ్మ మీద ఉన్న బొమ్మ చూడండి, అది అఖండ జ్యోతి. దాని గురించి రాశాడు ఆయన 40 సంవత్సరాల పాటు, నెలకి 64 పేజీలు దాని గురించి రాశాడు. ఇంకేత దాన్ని పైన వేశాను. వేసి మనం ఇంక చేయాల్సింది ఏంటి? నిజంగా మనకి ఆయన మీద ప్రేమ ఉంటే మొత్తము ఇంకొక 3 సంవత్సరాల్లో మానవ జాతే చనిపోతుంది అంటే మీ ప్రయత్నం దేని మీద ఉండాలి? మానవ జాతిని కాపాడటానికి మీరు చేయవలసిన పని మీద దమ్ము ఉండాల. మంచిదంటే లాభం లే, నేను చెప్పాను మనం చాలా మంచిది మాస్టర్ అంటే ఏం లాభం? నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవటానికి మొట్టమొదట ఆయన మీకు చెప్పింది ఏంటి అంటే గాయత్రి మంత్రము, ప్రాణ విద్య. ప్రాణము సృష్టిలో ప్రతిదానికి ఉంది, ఖనిజానికి ప్రాణం ఉంది. ప్రాణం అంటే ఏంటి? ఒక పద్ధతిలో ప్రవర్తిస్తుంది. ఖనిజాలు కూడా ఇనువులాగే ప్రవర్తిస్తుంది, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. బంగారంలాగే ప్రవర్తిస్తుంది. బంగారం ఇనువులాగే ప్రవర్తించదు, ప్రాణం ఉంది దానికి. బంగారం అనే ప్రాణం ఇది ఇను భావం అర్థమవుతున్న ప్రాణం అంటే ఏంటి? ఓ పద్ధతి, ఓ నియమ ప్రకారం జీవిస్తారు. ఇనుము ఒకరోజు ఇనువులాగా ప్రవర్తించి ఇంకో రోజు ఇనువులాగా ప్రవర్తించకపోతే ఎంత ప్రాబ్లమో మీకు తెలుసా? ఇవాళేమో మీరు గేటు పెడతారు ఇనుమిది గట్టిగా ఉంటుందని, రేపు దాని మూడు మారిపోతుంది. ఇవాళ గాయత్రి చేస్తారు, రేపు మానేస్తారు. ఇనువు కూడా ఇవాళ ఇనువులాగా ఉంటాను, రేపు ఉండను అని అనుకోండి, ప్రమాదం ఇనువుకే అవ్వదు, మీకు అవుతుంది, గేటు పెట్టుకున్న వాళ్ళకి అవుతుంది. అంచేత ఖనిజము ఆ పదార్థాలు ఎందుకు అలా ఉంటాయి అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తి వల్ల ఉంటాయి, జీవనీ శక్తి వల్ల ఉంటాయి. నాతో చాలామంది అంటారు, గురువు గారు చెప్తూ ఉంటారు జీవనీ శక్తి లేపుకోవాలి అని. ఏ జీవనీ శక్తి గురించి మాట్లాడుతున్నారు గురువు గారు అనేవాళ్ళకి తెలియదు. ఎలక్ట్రిసిటీ లాగా ఉంటుంది, ఇది ఒప్పుకుంటారా మీరు? కానీ అది ఎలా ఉంటుందో తెలియకపోతే నువ్వు ఎన్నిసార్లు చెప్తే ఏం లాభం ఎలక్ట్రిసిటీ లాగా ఉండని? పాయింట్ అర్థమవుతుంది. ఖనిజాలే కాదు, వృక్షాలు కూడా అంతే కదా. ఏ వృక్షం అలా ఉంటుంది? ద్వాపరయుగంలో ఉన్న మామిడి చెట్టు రుచి ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా మామిడి చెట్టు మామిడి పండు అలాగే ఉంటుంది. పోనీ అంత రుచిగా ఉండకపోవచ్చు, అది వేరే విషయం, కానీ మామిడి పండే అది. అంతే తప్ప ద్వాపరయుగంలో మామిడి చెట్టు ఇప్పుడు వచ్చేసరికల్లా అది పారిజాతంగాను ఇంకోలాగో మారదు. అంటే ఆ మామిడి చెట్టు కానీ ఆ మిగతా చెట్లు అలాగే ఉండటానికి కారణం ఏంటి అంటే వాటిలో ఉన్న ప్రాణం, ఖనిజాలలో ఉన్న ప్రాణం, వృక్షాలలో ఉన్న ప్రాణం, జంతువులలో ఉన్న ప్రాణం, దోమల దగ్గర నుంచి నలుగుల దగ్గర నుంచి ఏనుగులు సింహాలు ఏ జంతువైనా తీసుకో, వాటి ప్రాణం అలాగే ఉంటుంది. ఏనుగు ఏనుగులాగే ఉంటుంది, దోమలాగే ఉంటుంది, అవేం మారవు. ప్రాణ విద్య అర్థమైంది కదా. మరి మనిషిలో ప్రాణం అయితే ఉంది, కానీ ఆయనకి ప్రాణ విద్య లేదు. ఏ ఋషులకో ఓ క్రైస్తుకో ఆయనకి ప్రాణం ఉంది. ఇప్పుడు చెప్పుకుంటాను, సూఫీలు ఉన్నారు, ముస్లింస్లో యోగులు, వాళ్ళకి ప్రాణం ఉంది, మనకి ప్రాణం ఉందనే అపోహలో ఉన్నారు. మీరు ప్రాణం ఏం లేదు, అది పోతూ ఉంటుంది. గురువు గారు దానికి ఉదాహరణ ఒకటి ఇస్తూ ఉండేవారు. నూతి నుంచి నీళ్లు తోడుతున్నారు, కానీ బకెట్లో అన్ని కన్నాలే. నీళ్లు పైకి వచ్చే లోపల మళ్ళా ఏమవుతాయి? పుట్టారు, చచ్చారు, మధ్యలో ఏం చేశారు? దేనికి జీవిస్తున్నారు? ఉద్యోగం కోసం జీవిస్తున్నారు, భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం. జీవించవద్దని గురువుగారు అంటేనే, ఆయన పెళ్లి చేసుకున్నారు, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఇప్పుడున్నటువంటి లీడర్స్ ఆయన అల్లుడు కూతురు చిత్త. మిమ్మల్ని కుటుంబాన్ని వదిలేసి వాళ్ళని ప్రేమించవద్దు అని ఏమి అంటేనే, ఆయన మీ పద్ధతిగా చేయటం లేదండి. అరవై ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, 90 ఏళ్ళు వచ్చాయి. పుట్టిన దగ్గర నుంచి 90 ఏళ్ళు వచ్చే చచ్చే లోపల మన మానవ జాతిని చూస్తే జీవితం గురించి మీకేం తెలుసు? అది ప్రాణవిద్య అంటే. మతానికి సంబంధించింది కాదు ప్రాణవిద్య అనేది, కేవలం మానవ జాతికి సంబంధించింది కాదు, సృష్టికి సంబంధించింది. ప్రాణవిద్య అనేది సృష్టికి సంపృద్ధికి దానికి ఉన్న ప్రాణం ఉంది, కుజగ్రహానికి దానికున్న ప్రాణం ఉంది, సూర్యుడికి సరే ఈ గ్రహాన్ని అన్నట్టే కంట్రోల్ చేసే ప్రాణశక్తి ఉన్నది. అది మనం నేర్చుకుంటున్నాము. ఓం భూర్భువస్వః. ఏ ప్రాణశక్తి ఉన్నా మూడు ఉండాలి. ముందు స్థూల శరీరం ఉండాలి, ప్రాణశక్తి ఉండాలి, ఆలోచన శక్తి ఉండాలి. ఈ మూడు లేకపోతే ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ శరీరం లేదు, ఏం లాభం? ప్రాణం ఉంది, శరీరం ఉంది కానీ ఆలోచనలు లేవు, ఏం లాభం? అది ఓం భూర్భువస్వః. అవి ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్ట్రిసిటీ రావాలి అంటే ఒకప్పుడు ఏదో చిన్న చిన్న బ్యాటరీస్ ఉండేవి, డీసీ కరెంట్ అనేవాళ్ళు పూర్వకాలంలో. తర్వాత ఏసీ కరెంట్ వచ్చింది, దాని తర్వాత బల్బ్స్ వచ్చాయి, ఫ్యాన్లు వచ్చాయి, దాని తర్వాత టీవీలు వచ్చాయి, రేడియోలు వచ్చాయి, ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి. ఇవన్నీ దేని మీద వచ్చాయి? కరెంటు వల్ల వచ్చాయి. కరెంట్ లేకపోతే ఏమి ఉండవు. కానీ కరెంట్కి ఒకే ఫార్ములా ఉంది, దాన్ని ఓమ్స్లా అంటాం. అక్కడ మూడు పదాలు వాడతాం, వోల్టేజీ, కరెంట్, రెసిస్టెన్స్ అని మూడు మాటలు వాడతాం. అక్కడ సైన్స్ తెలిసిన వాళ్ళకి నేను చెప్పింది అర్థమవుతుంది, అర్థం కాకపోయినా ఫార్ములా ఇదే. ఇప్పుడు కాదు, రేపు ఇంకా కొత్త కొత్త కంప్యూటర్ టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇంకా కొత్త కొత్త వస్తే కూడా ఇదే ఉంటాయి. ఓమ్స్ లా నేమ ఉంటుంది, అందులో మూడు ఉన్నాయి. అలాగే ప్రాణవిద్యకి మూడే ఉన్నాయి, శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ట. అది ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న దానికి తత్సవితుడు వరేణ్యం, ఆ సూర్యుడిలాగా. సూర్యుడు ఏం చేయాలి? భర్గో దేవస్య ధీమే, అంధకారాన్ని పోగొట్టాలి. సూర్యుడు వచ్చినా చీకటిగా ఉంటే సూర్యుడు వచ్చినట్ట రానట్ట? మీరే చెప్పండి. సూర్యుడు వస్తే ఖచ్చితంగా చీకటి పోతుంది. చీకటి పోయాక నువ్వు పని చేయాలి. సూర్యోదయం అయింది, నిద్ర లేచావు, నువ్వేం చేయవు? ఇంకా సూర్యుడు వచ్చిన ఒకటే, రాకపోయిన ఒకటే నీకు కదా. ధియోయో నప్పుడు అంచేత ముందు వెలుతురు రావాలి సూర్యుడి దగ్గర నుంచి. ఆ వెలుతురు నీలో ఉన్న జ్ఞానరాహిత్యాన్ని, అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టాలి. ఆ పోయిన అంధకారాన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే వేస్ట్. ఇందాక నేను సిగరెట్ గురించి చెప్పిందే, ఓ పక్క నువ్వు చెప్తూ సిగరెట్ మంచిది కాదని నువ్వు తాగుతూ ఉంటే నీకు అంధకారం ఉన్నట్ట లేనట్ట మీరే చెప్పుకోండి. అది నాకు మీరేం ఆర్గ్యూ చేయక్కర్లే నాతో. ఇంకేంటి, ఇది ఆర్గ్యూ చేసేది ఏం కాదు. ఒక పక్క ఏంటో అది చాలా కొంప ముంచేస్తుంది, చచ్చిపోతారు మనుషులు, క్యాన్సర్ వస్తుంది, అది వస్తుందని చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు, ఇంకా మిగతా నేచర్ క్యూర్ వాళ్ళు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఇది మీరు ఎవరైనా విన్నారా? ఇంకా వినలేదా? ఇప్పుడు ఇవాళ వింటున్నారా? సిగరెట్ మంచిది కాదు. మీరు ఇవాళే వింటున్న వాళ్ళు ఎవరు? అందరికీ తెలుసు కదా, తెలుసు మనకి. తాగేవాళ్ళు తాగుతారు, తాగిన వాళ్ళు తాగారు. తాగేవాళ్ళు ఎందుకు తాగబోతున్నారో, ఎందుకు తాగుతున్నారో వాళ్ళకి తెలియదు, తాగేస్తున్నారు. తాగని వాళ్ళు వాళ్ళు ఎందుకు మానేశారో తెలియదు వాళ్ళకి. తాగాలని లేదు, మానేశారు అంతే. జ్ఞానంతో ఏం మానలే. ఇంకేంటో జ్ఞానంతో మానిస్తే తాగుతున్న వాళ్ళని చూస్తే ఏం చేయాలి? తన్నది నీ చిన్నపిల్లవాళ్ళు పాములు పట్టుకుంటే కొన్ని పాములు సాధారణంగా ఏం చెయ్యవు, గట్టిగానే ఉంటాయి. మీరు చూస్తూ ఊరుకుంటారు వాడిని, ఏం చేస్తారు? తంటారు. మరి సిగరెట్ తాగటం మంచిది కాదు అని తెలిసాక మీరు తన్నకపోతే మీ జ్ఞానం ఉన్నట్టు లేదు. మీరు ఆలోచించుకోండి, గురువు చెప్పింది అది, శ్రీరామ శర్మ ఆచార్య చెప్పింది అది. మీరు భ్రమలో జీవిస్తున్నారు, మీరు మీ జ్ఞానం ఉందని. ఆచరణ లేనటువంటి జ్ఞానం ఎందుకు పనికిరాదు? ఆచరణ ఉంటేనే ఆ జ్ఞానానికి విలువ. ఈ జ్ఞానం ఏంటంటే ఆలోచనలు, ఆ ఆలోచనలు మీ ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తికి మనని శరీరం ఉండాలి, అది పనిచేయలేవు కదా. ఇది ఏ జాతి వాడికి అవసరం? ఒక బ్రాహ్మణులకే అవసరం అంతే, మిగతా వాళ్ళకి అవసరం లేదు కదా. మానవ జాతికి అవసరం, అది మీరు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనుషులకి. ఇది జాతి మత కుల రాహిత్యంగా మానవ జాతికి ఇది అవసరం. శ్రద్ధ ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి, ఇష్టం ఉండాలి. దానికి ఫార్ములా అది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. సృష్టి మొత్తము సూర్యుడి మీద ఆధారపడి ఉంటుంది. మామిడి చెట్టుగా రావాలంటే సూర్యుడి వల్ల వస్తుంది, అవునా కదా? ఏ చెట్టు అయినా సూర్యుడి వల్ల వస్తుంది తప్ప సూర్యుడే లేకపోతే కుళ్ళిపోతుంది. సూర్యుడు ఉండి నీరు లేదనుకోండి, ఎండిపోతుంది, జీవించి. మీరు ఎందుకు కావాలి? సూర్యుడు కావాలి, నీరు కావాలి, అది చెప్తుంది గాయత్రి మంత్రం. కలశ స్థాపన చేస్తాం, గాయత్రి మంత్రం చేసుకుంటాం, అయిపోయాక నీళ్ళు పోస్తాం. అది ఆచరణ. ఇవాళ ఎంతమంది నీళ్ళు పోసారు? నీటి యొక్క భావం అర్థం చేసుకోండి. అది సాధారణంగా మేము అనుకోకండి. అది దీని వెనకాతల ప్రకృతి యొక్క శక్తి ఉంది. మరి నీళ్లు పోయాలి, సూర్యుడిని పూజ చేయాలి అనేవాడు ఎవడు చేయాలి? జ్ఞానం కావాల్సిన వాడు చేస్తాడు. మతానికి సంబంధించింది కాదు అది, బాగా మీకు అర్థం అవ్వాలి. నిన్న మొన్న ఎవరో ఒకళ్ళు అడిగారు, మాస్టర్ మీ యజ్ఞోపవీతం వేసుకోవాలా అని. ఏం చెట్టు యజ్ఞోపవీతం వేసుకుంది? ముళ్ళ చెట్లు అవి వస్తూ ఉంటాయి కదా, యజ్ఞోపవీతం వేసుకుందా? కానీ ముళ్ళ చెట్టుకి ఎదగటానికి ఏది కారణం? నీరు, సూర్యుడు. దాని స్వభావాన్ని బట్టి మంచా చెడ్డా నేను అంటాను, దాని స్వభావం బట్టి అది ఎదుగుతుంది. కానీ అది ఎదగాలి అంటే సూర్యుడు, నీరు కావాలి. అది మనం నేర్పిస్తుంది. కానీ మానవ జాతికి ఒక విచిత్రమైన శక్తి ఉంది. ఇప్పుడు వాడు ఇందుకు పనికిరాని దద్దమ్మే. ఇందాక మీకు బాగా అర్థం చేసుకోండి, మనము మానవులం కాదు, జీవచ్ఛవాదము. అది బాగా బురకెక్కితే రెండో రోజు మీరు దేవతలు అవుతారు. అందుకు చెప్తున్నాను నేను మిమ్మల్ని, కించపరచడానికి చెప్పటం లే. మీకు ఆ దమ్ము ఉన్నది కానీ ఆచరిస్తే, ఆచరించకపోతే ఎంత చెప్పుకుంటే ఏంటి లాభం? భారతదేశానికి స్వాతంత్రం రావాలి అని చాలామంది అనుకునేవారు, మొత్తం భారతదేశం అనుకునేది. కానీ ఆచరణలో పెట్టింది ఎవరు? మొదట గాంధీ, తర్వాత ఇంకో ఐదారు. మరి మొత్తం భారతదేశానికి స్వాతంత్రం రావటానికి కారణం కొద్దిమంది వల్ల వచ్చింది కాదా? స్వాతంత్రం ఎంతమంది వల్ల వచ్చింది ఉద్దేశం? అప్పుడు మనం సుమారు ఎంతమంది ఉండేవాళ్ళం? 33 కోట్లు ఎంతో ఉండేవాళ్ళం. ఈ 33 కోట్లు భారతదేశ స్వాతంత్రానికి ఏమైనా దెబ్బలాడారా, ప్రయత్నించారా? కానీ కావాలనుకునేవారు ఎక్కువ మంది, ఎక్కువ మంది. కానీ ఆచరించింది ఎవరు? చాలా తక్కువ మంది. మీరు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, అసలు 10 మందిని మీరు గబగబా లెక్క పెట్టి చెప్పలేరు భారతదేశ స్వాతంత్రానికి వీళ్ళు కష్టపడి పనిచేశారు. తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు చేశారు. కానీ అది వేలల్లోనే ఉంటుంది తప్ప లక్షల్లో కూడా లేదు. కానీ దేశం స్వాతంత్రం అయింది. అందువల్ల ఈ పుస్తకాన్ని మనము కొంతమంది అర్థం చేసుకుని చేస్తే మానవ జాతిని మార్చేయచ్చు మార్చేయచ్చు ఆ ధైర్యం ఉందని. ఏం చేయాలి మీరు? మీరేం చేయకండి, నేను చేసేది సూర్యుడు నీరు చేస్తుంది. ఏం చేస్తాం? సూర్యుడు నీరు లేకపోతే ఏం జరగదు, కానీ దాన్ని ఉపయోగించుకోవడం. అయితే ఇది బాగా మీకు బుర్రకెక్కాలి, 10 మందికి చెప్పగలగాలి. ఈ లాజిక్ వింటే వింటే వినకపోతే వింటే దానికే ఉంది. సిగరెట్ తాగకూడదు అని సిగరెట్ ప్యాకెట్ మీద రాసినా తాగుతాడుగా, పంచతోడు రాయటం ఏమైనా మానేస్తున్నాడా? మానుతున్నాడా? మరి వాడిపోతే అయినా మనకి దమ్ము ఉండాలిగా. ఇది మీరు చెప్పాలి, గాయత్రీ మంత్రము ప్రాణ విద్య మీలో శ్రద్ధ ప్రజ్ఞ నిష్ఠ పెంచుతుంది. కానీ మనకి శ్రద్ధ దేని మీద లేదు, ఇప్పుడు మానవ జాతికి డబ్బు మీద. డబ్బు వస్తుందంటే ఎంత కష్టపడతాడు? స్వాతంత్రం కోసం ఆవిడ కష్టపడ్డాడు. ఉదాహరణ అర్థమవుతుందా? కానీ కష్టపడేవాళ్ళు ప్రాణం ఇచ్చి కష్టపడతారు. వాళ్ళు నమ్మిన శ్రద్ధ దేని మీద ఉందో దాని మీద. నక్సలైట్స్ ఏంటో తప్ప నేనే ఉంటాను, కానీ వాళ్ళు ప్రాణాలు ఇస్తారు, అడవుల్లో ఉంటారు, ఇంజనీరింగ్ అది చదివిన వాళ్ళు అవుతాడు. అంటే వాళ్ళు ఏమైనా సుఖంగా ఉంటాం, డబ్బు వస్తుందని వెళ్తున్నారా? అంటే అది లక్ష్యం ఉంది, దానికి వెళ్తున్నారు. మరి మన గురుదేవుడు ఇస్తున్న లక్ష్యం ఏంటి అసలు? 21వ శతాబ్ది సర్వనాశనం అవ్వదు అంటున్నారు మానవ జాతి వాళ్ళు, తెలివైన వాళ్ళు. నేను చెప్తున్నాను అవ్వదు అని దానికి తగిన ప్రయత్నం చేశాను. మీరు నా దారిలో రండి, మానవ జాతి మారిపోతుంది. దీని మీద శ్రద్ధ ఉంది. మరి దీనికి ఏం చేయాలి? హరిద్వారం వెళ్ళిపోవాలా? అడవిలోకి వెళ్ళిపోవాలా? గడ్డాలు మీసాలని పెంచుకోవాలా? ఏం చేయక్కర్లే. ఆయన రాసిన 20 పుస్తకాలు చదువుకుని ఇతరులకు చెప్పండి. దానికి మీకు 20 సంవత్సరాలు పడతాయి అట్ట, ఆ చిన్న చిన్న 20 పుస్తకాలు చదవటానికి. అందులో మీరందరూ ఎంతో తెలుసున్నటువంటి ఆ విషయాన్ని మీరు గబగబ చదవాలి. చదివి మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని ఇతరులకు చెప్పండి. వినరు. ఏ స్టూడెంట్ చదువుకోవాలని వెళ్తాడు? చిన్నపిల్లల్ని నేను చాలాసార్లు హైదరాబాద్లో కూడా చూశాను. మామూలుగా అయితే ఆడుకుంటూ ఉంటారు, స్కూల్ బస్సు వస్తుంది, వెళ్ళాలి పిల్లలు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొట్టి పంపిస్తారు, ఏడిపించి పంపిస్తారు పిల్లల్ని, కాదా? పంపించకపోతే పిల్లల తర్వాత ఏడుస్తారు, పెద్ద అయ్యాక ఏడుస్తారు. ఇక్కడ పిల్లలంటే ఏంటి? ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు. ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు కదా స్నేహితులతో, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి దెబ్బలాట్లు. కమ్యూనిస్టులు గొప్ప, కాంగ్రెస్ వాళ్ళు గొప్ప అని దెబ్బలాడేసుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ దెబ్బలాట వల్ల అటు కమ్యూనిస్టుల వాళ్ళకి ఉపయోగపడదు, కాంగ్రెస్ వాళ్ళకి ఎంత దెబ్బలాడుకుంటారు. లేకపోతే ఆ హీరో గొప్పవాడా, ఈ హీరో గొప్పవాడా, ఆ సినిమా గొప్పదా, ఈ సినిమా గొప్పదా, చర్చించుకో. ఇది చర్చించుకోండి పిల్లలతో వీలున్నప్పుడు. ఇంకా మీరు నోరు విప్పినప్పుడల్లా చెప్పక్కర్లే. రోజుకు 1 గంట అంతే చాలు. ఆ 20 పుస్తకాల్లో ఉందని మీరు చెప్తే చాలు. కానీ ఆ 20 పుస్తకాలు ముందు మీకు బురకెక్కాలి. చదివితే లాభం లేదు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అని నినాదం అయితే చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ అసలు గురువు గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఏం చేశారు? 2012కి మానవ జాతి చనిపోతుంది అని చెప్తున్న రహస్యం కూడా చాలామందికి తెలియదు. అని చేతి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు. మారాలి మీరు. ఎలా మారుతారు? గాయత్రి మంత్రాన్ని యజ్ఞంలో ఉపయోగించుకుంటారు. యజ్ఞం అంటే ఏమిటి మీ ఉద్దేశం? హిందువులది కాదు, మతానికి సంబంధించింది కాదు, అదొక సైన్స్, అదొక విజ్ఞానం. సైంటిఫిక్ భాషలో దాన్ని చక్రీయ విజ్ఞానము అంటాం. సైక్లిక్ ప్రాసెస్, చక్రీయక్రమం. ఇప్పుడున్న సైన్స్ అంతా చక్రీయక. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పనిచేయాలంటే ఒక వైర్ నుంచి అలా కరెంట్ వెళ్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుందో మళ్ళీ వెనక్కి వస్తుందా తెలుసా? అది మళ్ళీ ఆ పాయింట్లోకి వస్తుంది. అది అంటే ఏమైంది? అది ఒక చక్రం అయింది. కంప్యూటర్లో ప్లగ్ పెట్టావు, కంప్యూటర్లో కరెంట్ వెళ్ళింది, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ రావాలి కరెంట్ బ్యాక్. రాకపోతే ఆ మెషిన్ పనిచేయదు. ఇది చక్రీయ క్రమం అంటే. యజ్ఞము అంటే ఇది. సృష్టిలో చక్రీయక్రమం ఉంది, మీరు ఊపిరి పీల్చుకుంటారు, ఊపిరి వదలకుండా ఉంటే మళ్ళీ వదలండి, మళ్ళీ పీల్చుకుంటారు, అదో చక్రీయక్రమం. మీరు ఆక్సిజన్ పీల్చుకుంటారు, కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు. చెట్టు ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. అంచేతే రెండు పక్క పక్కన ఉండాలి. సింపుల్ లాజిక్ కదా. నువ్వు ఆక్సిజన్ వదులుతావు, పీలుస్తావు, వదులుతావు, చెట్టు ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తుంది. అంచేత మీరు ఇద్దరు పక్క పక్కన ఉండకపోతే ఏమవుతారు? అదే జరుగుతుంది ఇప్పుడు. ఇది తెలిసి కూడా చెట్లను నాశనం చేస్తున్నాను. పెద్ద పెద్ద సిటీస్లో చెట్లను కొడుతున్నారు రోడ్లు వేయటానికి. దానికి కొట్టొచ్చా కొట్టకూడదని నేను దాని గురించి మాట్లాడటంలే. నువ్వు చెప్తున్నది ఆచరణలో పెట్టడం లేదు అన్నది అర్థం అవుతే మానవ జాతి ఎంత మూర్ఖులో అర్థమవుతుంది. స్పష్టంగా తెలుస్తోంది, నువ్వు కార్బన్ డైఆక్సైడ్ వదిలితే పక్కన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఒక ప్రాణి ఉండాలి. మీరేం చేస్తున్నారు పెద్ద పెద్ద సిటీస్లో? మరి ఏమర్థమైంది మానవ జాతికి? ఇంకా గురువు గారు ఏం చెప్పారు? కనీసం మీ ఇంట్లో తులసి చెట్టు పెట్టుకుండా ఎవరు? ఎంతమంది పెట్టుకున్నారు తులసి చెట్టు? మనవాళ్ళు. కానీ ఇతరులు పెట్టుకోకూడదా? ఆక్సిజన్ కావాలా ఇతరులకు అక్కర్లేదా? మిగతా మతాల వాళ్ళకి కానీ మిగతా జాతి వాళ్ళకి కానీ వాళ్ళకి ఆక్సిజన్ అక్కర్లేదేమో. మరి బాగా ఆక్సిజను వదలటానికి తులసి చాలా మంచిది అని వాళ్ళు ప్రూవ్ చేశారు, సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. మామూలు చెట్టు కంటే తులసి 1000 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది, సైంటిఫిక్గా చెప్తున్నారు. అది మతాలు ఏం చెప్పటం? మరి తెలిసినా నీ ఇంట్లో తులసి పెట్టుకోలేదంటే నువ్వు మూర్ఖులువేగా. అదే అర్థం చేసుకుని మనం పెట్టుకుని మన ఇళ్లలో మన స్నేహితుల్లో పెట్టిస్తే మీరు లైన్లో పడ్డట్టు. కొంచెం ఆ ఊపు తెచ్చుకోండి. అందుకు చెప్తున్నాను, మిమ్మల్ని కోపం పట్టాలని చెప్పటం లేదు, కానీ ఆచరణలో రావాలి. గాయత్రి మంత్రం చేయండి, మీరిపోయింది. ప్రతి ఇళ్ళలో తులసి వెళ్ళాలి, చెట్లు వెళ్ళాలి. చెట్లు మనం నాటలేం కదా, ఎక్కడ చెప్తాం? తులసి చెట్టు అయితే ఏంటది అపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చు, వేప చెట్టు నాటండి అపార్ట్మెంట్లో. అసంభవం కదా, చేయగలిగింది చేస్తాం. చక్రీయక్రమం గురించి చెప్తున్నాను, ఈ తులసి చెట్టు ఆ విషయంలో వచ్చి నైట్రోజన్ సైకిల్ సైంటిస్టులు అడిగితే చెప్తారు. ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్ అని చెప్తారు వాళ్ళు. నా భాషలు నీరు, మీకు వర్షం నీరు ఎందుకు వస్తుంది? ఈ నీరంతా సముద్రంలో ఉన్న నీరు, ఈ నీరంతా ఆవిరిగా పైకి వెళ్తే మేఘాలుగా మారుతాయి, మేఘాలు మళ్ళీ వర్షం కురుస్తాయి, మళ్ళీ నేల మీద వర్షం కురిస్తే మళ్ళీ పైకి వెళ్తాయి. ఇదేంటిది? చక్రీయక్రమం. అర్థమైందా? ఇంచేత యజ్ఞము అనేది చక్రీయక్రమం. ఈ చక్రీయక్రమం మతానికి సంబంధించింది కాదు అని అర్థమవుతుంది కదా మీకు. ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ మాత్రమే వాడాలి అనే రూల్ ఉందా ఎక్కడైనా? నువ్వు ఎలక్ట్రిసిటీ చదవలేదు కనుక నువ్వు కరెంటు వాడకూడదు అని ఎవడైనా అంటాడా? మీకేం తెలుసు కరెంటు గురించి? తెలియాల్సిన పనులే. మీకు కరెంటు ప్లగ్ ఉంటే చాలు, కరెంటు ఫ్లో అవుతుంది, మీ మంత్రాలు పనిచేస్తాయి. అలాగే యజ్ఞం గురించి ఇంత జ్ఞానం ఒక్కర్లే, మీరు యజ్ఞం చేస్తే చాలు ఫలితాలు వస్తాయి. అందుకని యజ్ఞం చేయమని. ఏం ఫలితాలు వస్తాయి అన్నది, కరెంటు వల్ల ఏమొస్తుంది అన్నది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్కి తెలుస్తుంది. అలాగే యజ్ఞం వల్ల ఏమొస్తుంది, ఎందుకు చేయమన్నారు అన్నది ఎవరు చెప్తారు? శ్రీరామ శర్మ ఆచార్య చెప్తున్నాడు. ఇంకా ఆయనకి తెలుసు, మీరు చేసుకోండి. అది అందుకు రెండో పాయింట్. మీకేం ఇంత జ్ఞానం ఒక్కర్లే, నేను చెప్తున్నంత తెలియాల్సిన పనిలే. స్విచ్ ఆన్ చేసుకోండి, యజ్ఞం చేసుకోండి. తర్వాత నేను మళ్ళీ మీకు డీటెయిల్స్ చెప్తాను నేను. ఎందుకంటే సృష్టి మొత్తము కూడా యజ్ఞం మీద ఆధారపడి ఉంటుంది అని బ్రహ్మ చెప్తాడు భగవద్గీతలో. సహయజ్ఞ ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి. మనిషిని యజ్ఞీయ ప్రక్రియతో జోడించి చెప్పాడు. ఏంటి యజ్ఞీయ ప్రక్రియ? మీకు నా మాటలు వింటున్నారు, నిన్నకి ఎక్కడికి వెళ్తుందని? మీ బ్రెయిన్లోకి వెళ్తుంది. సరే, నేను మీరు చెయ్యి కుడివైపు తిప్పండి అన్నాను. ముందు మీ మాట, నా మాట మీ చెవిలోకి వెళ్తుంది, వెళ్ళాక మళ్ళీ బైక్ వస్తుంది నరాల్లోకి, వస్తే కదా చేయగలుగుతుంది. ఇది చక్రీయక్రమమే. ఇంజనీరింగ్ కుర్రాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నేను ఉదాహరణ ఇస్తూ ఉంటాను, కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? కూర్చొని వింటూ ఉంటారు. విన్నాక ఏం చేస్తారు? విన్నది ఆచరిస్తారు. చక్రీయక్రమం కాదా అది? వాళ్ళ ప్రొఫెసర్స్ టీచర్స్ చెప్పింది మళ్ళీ వాళ్ళు ఆచరణలో పెడుతున్నారు కదా. పెట్టకపోతే ఇంజనీర్ అవ్వాలి. యజ్ఞం అంటే ఇది, ఇది మతానికి సంబంధించింది కాదు, గాయత్రి మతానికి సంబంధించింది కాదు. కానీ ఎంత మూర్ఖులుగా ఉన్నామంటే భారతీయులే ఇది మతానికి సంబంధించింది కాదని తెలియటం. గురువు గారు చెప్తే కానీ అర్థం కానీ అని చెప్పిన ఆవిడకి అర్థం కావాలి. ఇది మీరు నేర్చుకోవాలి, ఇది ముఖ్యంగా మీరు ప్రజలకి చెప్పాలి. వింటారా వింటారా మీరు? ఇప్పుడు ఈ కాలంలో వినేవాళ్ళు వింటారు, వినవాళ్ళు వింటారు, కానీ మన స్నేహితులు మన బంధువులు మనం బలవంతం చేయలేమా? బలవంతంగా స్నేహితుల్ని ఏదేదో చేయిస్తూ ఉంటాం కదా, ఇది చేయిద్దాం. అప్పుడు చేయకపోతే ఓకే, మనం చేయగలిగింది చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్? యజ్ఞము గాయత్రి మంత్రము సృష్టికి సంబంధించింది, దేవతాశక్తులకి సంబంధించింది. మళ్ళీ దేవతలు అంటే భారతీయులు ఎంత మూర్ఖులు అంటే దేవతలు అనేటటువంటిది అసలు స్వర్గంలో లేదు అన్న సంగతి తెలియదు భారతీయులకి, తెలియదు ఇంకా మిగతా వాళ్ళకి ఏం చెప్తుంది. ఎవరి గురించి దేవత అంటాం? అగ్నిర్ దేవత అంటావా అనవా? మరి మీరు అగ్నిని దేవతలాగా ట్రీట్ చేస్తున్నారా? నోటితో అంటే ఏం లాభం? అందుకు కోంపడేది. వరుణో దేవత, వరుణుడు అంటే ఎవడు? నీరు. మరి నీటిని దేవతలాగా చూస్తున్నావా మనం? పృథ్వీ దేవత, వనస్పతి దేవత, ఇదేగా మనం అనేది. ఇంకోటి ఏదైనా వింటున్నారా మీరు? ఇంద్రో దేవత, ఇంద్రుడు అంటే ఏంటని మీ ఉద్దేశం? మనస్సు. అక్కడెక్కడో లేడు, మీ మనస్సు మీ శరీరం మీద పూర్తి ఆధిపత్యం ఉంటుంది కనుక మన శరీరంలో ఉన్న అన్ని దేవతాశక్తులు. కన్ను అగ్నిర్ దేవత, వెలుతురుతో కానీ పనిచేయలేదు. శబ్దరు దేవత, స్పర్శ దేవత, ఇవి దేవతలంటే ప్రకృతిలో ఉండి దాని నియమాలు మీకు తెలిస్తే దేవత. దేవత అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు సంస్కృతంలో ఇచ్చేది అని అర్థం. ఎలక్ట్రిసిటీ దేవత, ఇస్తుంది మీకు, లైట్ ఇస్తుంది, టీవీ ఇస్తుంది, కంప్యూటర్ ఇస్తుంది, ఇంకా కొత్త కొత్తలు మీరు ఆలోచించి చేయించగలిగితే కొత్త కొత్త యంత్రాలు ఇస్తుంది. అంచేత ఎలక్ట్రిసిటీ దేవత. కానీ ఎలక్ట్రిసిటీ దేవత దానికి దండం పెట్టి ఆరతి ఇచ్చేస్తే ఇచ్చేస్తుందా మీకు కంప్యూటరు? మీకు దాని నియమాలు తెలియాలి, అది ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. సైంటిస్ట్ అవ్వక్కర్లే, మళ్ళీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు కంప్యూటర్ అది వాడుతూ ఉంటే, టీవీ చూస్తూ ఉంటే మీకు ఎలక్ట్రిసిటీ తెలుసా? మీకు నియమాలు తెలీదు. ఇలా ప్లగ్ ఉంటుంది, ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఇది నొక్కితే వస్తుందని తెలిస్తే చాలు. భావం అర్థమవుతుంది కదా? ఈ భావాన్ని మానవ జాతికి గాయత్రి మంత్రము, ప్రాణవిద్య, సూర్యుడు, నీరు వల్ల వస్తుంది. దాని తర్వాత యజ్ఞ ప్రక్రియ వల్ల మీకు కావాల్సిన కోరికలు తీరుతాయి. ఇది ఫస్ట్ పాయింట్ గురువు గారు చెప్పింది. దాని తర్వాత ఏం చెప్పారు గురువు గారు? అసలు ఈ గాయత్రి మంత్రాన్ని, ప్రాణవిద్యాన్ని ఎందుకు మీరు ఉపాసన చేయాలి? ఎందుకు ఉపాసన చేయాలి అంటే చాలామందికి తెలియదు. అష్ట సిద్ధి నవ నిధికే దాత. ఎక్కడుంది బొమ్మ? అక్కడ మీ పుస్తకాల్లో పేజీ నెంబర్ తీయండి. మీరు అది అలవాటు పడాలా? దీనికి చేస్తున్నాం మనం. అష్ట సిద్ధులు, నవనిధులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. పేజీ నెంబర్ తీసిన ఎంత? 28వ పేజీ చూడండి. అందుకు గాయత్రి చేసి 8 సిద్ధులు, 9 నిధులు, సంపదలు వస్తాయి. కానీ నిధులు అది అంటే డబ్బులు కాదు, డబ్బులు మనిషి తయారు చేసింది. నోట్లు అవి ప్రకృతి తయారు చేసిందా? ఒక డాలర్ తయారు చేసుకుని కూర్చున్నాడు, ఇంకొక రూపాయి నోట్లు తయారు చేసి కూర్చున్నాడు. డాలర్ ఒక డాలర్తో 40 రూపాయలు ఇస్తామంటాం, అది నువ్వు చెప్పేది. అది ప్రకృతి ఇస్తుందా? పెట్రోల్ లేదనుకో భూమిలో, ఎన్ని డాలర్లు ఇస్తే పెట్రోల్ వస్తుంది నీకు? వస్తుందా? భావం అర్థమవుతుందా? నిధి అంతా ప్రకృతిలో ఉంది, దానికి నువ్వే ఇవ్వక్కర్లే. నీకు తెలిస్తే చాలు ఎలా పొందాలో. దానికి సిద్ధి కావాలి. పెట్రోల్ తీసుకోవటానికి ఒక రకమైన పరికరం పెట్టుకోవాలి, వర్షం కురిపించుకోవాలంటే ఇంకో రకమైన పరికరం, దానికి సిద్ధి అంటాం. దానికి ఏ మానవుణ్ణి మీరు ఆశ్రయించాలి? ఏ మానవుణ్ణి ఆశ్రయించకనే, ప్రకృతిని ఆశ్రయిస్తే చాలు వస్తుంది. మీరు ఎలా వస్తుంది అనేది అదృశ్య సహాయత అనేది. ఆ పై బొమ్మ చూడండి, కనిపిస్తుందా మీ బొమ్మని చూసుకోండి. అంతా నెక్స్ట్ పేజ్ చూడండి, ఏమేమి వస్తుంది? 26 పేజీలు ఆహారం. మీకు ఏం కావాలంటే అది వస్తుంది, ప్రకృతి నుంచి వస్తుంది. కరెంటు లేదనుకో, నువ్వు కారు ఉంచుకున్నా కారు ఏం నడవదు. ఇగ్నిషన్ లేదనుకో, బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకో కారు, ఏం చేస్తాం? చాలా డబ్బు ఉందండి అంటే డబ్బుతో ఏం కారు నడవదు, బ్యాటరీతో నడుస్తుంది, లేకపోతే పెట్రోల్తో నడుస్తుంది, లేకపోతే డ్రైవర్తో నడుస్తుంది. చెప్పిన భావం అర్థమైంది కదా? అది మనకేం కనిపించదు, జరుగుతుంది. ఆ బొమ్మ చూసుకోండి. కానీ ఈ బొమ్మ దేనివల్ల వస్తుంది? ప్రారంభ పరివర్తన అవుతే, దాని తర్వాత బొమ్మ. చదువు రానివాడు ఇంజనీర్ అవుతే వాడి ప్రారంభం ఇంజనీర్గా మారింది. చదువు రానివాడు మెడిసిన్ నేర్చుకుంటాడు, వాడి ప్రారంభం దేనికి మారింది? డాక్టర్గా మారింది. చదువు రానివాడు బీఈడీ అది చదివి టీచర్గా మారుతాడు, అంచేత వాడి ప్రారంభం టీచర్గా మారింది. అప్పుడు మీకు డబ్బు వస్తుంది, ఉత్తిన ఎవడు డబ్బు ఇవ్వటం లే మీకు. ఇంజనీరింగ్ చదివితే డబ్బు ఇస్తాడు. ప్రారంభం మారాలి. ఏమీ రాని వాళ్ళకి మీరు ప్రారంభం మారాలి. దేనికి మారుస్తుంది? మళ్ళా గాయత్రి మారుస్తుంది. కానీ ఎప్పుడు మారుస్తుంది ప్రారంభం? ఒక రోజులో మార్చదు. ఒక్కొక్క రోజు చదువుకుంటూ 5 ఏళ్ళు చదివితే ఇంజనీర్ అవుతాం. ప్రతిరోజు చదువుతాం, అందరూ మళ్ళీ సెలవులు ఉంటాయి ఉంటే అది వేరే విషయం. కానీ ఒక ప్రారంభం మారటానికి ఒక రోజులో మారదు. ఇంజనీర్గా మారాలంటే ఏం చేస్తాం? ఇవాళ ఒక రోజు వెళ్తాం, 2 రోజులతో, 3 రోజులతో, 1 సంవత్సరం పాటు వెళ్తాం, పరీక్ష రాస్తాం, పాస్ అవుతాం, మళ్ళీ ఇంకో 1 సంవత్సరం పాటు రోజు వెళ్తాం. అది ఉన్నతి మార్గం. కానీ ఇదంతా దేనికి? నేను చదువు రాదు, నేను కష్టాల్లో ఉన్నాను, నేను దీని నుంచి ఉద్ధరింపబడాలి అనే భావన ఉండాలి. ఉద్ధారకర్త్రి. ఇదంతా ఎవరి వల్ల వస్తుంది? మీకు అష్టసిద్ధి ఉన్నవాడి వల్ల వస్తుంది. ఇంజనీరింగ్ చదివినవాడు ఇది నీకు నేర్పగలడు. అంతేనా? ఇంజనీరింగ్ కాలేజీయే లేదనుకో, ఇవంతా ఏం చేస్తా? మనకి శ్రీరామ శర్మ ఆచార్య ఉన్నాడు, మహామహామహా గొప్ప సిద్ధ పురుషుడు. ఇంకా ఆయన ఎక్కడి నుంచి మొదలెడతాడు? మిమ్మల్ని ముందు ఉద్ధరించాలి. మానవజాతి సర్వనాశనం అవుతుంది, మానవజాతిని సవ్యమైన మార్గంలో పెట్టాలి అని ఉద్ధరించే కోరిక మీలో ఉండాలి. ఉన్నాక ఒక రోజునే అవ్వదు, మీరు రోజు ఒక్కొక్క పుస్తకం అది చదువుకుంటూ ఉండాలి. ఉన్నతి మార్గంలో అక్కడ ఇంజనీరింగ్ చదివినట్టే ఇక్కడ క్రాంతిధరణి సాహిత్యం చదువుతాయి. చదివిన తర్వాత ఏమవుతుంది? మీ ప్రారంభం మారుతుంది. మామూలు వ్యక్తులు కాస్త శ్రీరామ శర్మ ఆచార్యగా మారుతారు. ఇంజనీరింగ్ చదివిన వాడు ఇంజనీర్ అవుతూ ఉంటే, మెడిసిన్ డాక్టర్ చెప్పిన వాడు డాక్టర్ అవుతూ ఉంటే, గురువుగారి మార్గంలో వెళ్తున్న వాడు, మీరు ఎందుకు గురువుగారు ఎవరు? శ్రీరామ శర్మ ఆచార్య ఎంత గొప్పవాళ్ళు ఎవరు? ఐన్స్టీన్ గురించి చదువుతారు అందరూ స్టూడెంట్స్, ఫిజిక్స్ వాళ్ళు. అంటే ఐన్స్టీన్ అయిపోతారా వాళ్ళు? ఐన్స్టీన్ ఎవరు? కానీ ఐన్స్టీన్ చెప్పింది ఇతరులకి చెప్పగలరు. తేడా అర్థమైందా? ఏం చెప్తున్నా, గురువులు అందుకు అలా అవుతారు. మీరు శ్రీరామ శర్మ ఆచార్య ఎంత గొప్పవాళ్ళు అవుతారో ఎవరో అది మీ సాధన బట్టి ఉంటుంది. కానీ ఆ జ్ఞానాన్ని 20 పుస్తకాలు చదివితే చెప్పేయచ్చు. అది ఉన్నతి మార్గంలో వెళ్తే ప్రారంభం మారుతుంది. ప్రారంభం మారితే అదృశ్య సహాయత వస్తుంది. అదృశ్య సహాయత వస్తే ఏమవుతుంది? మళ్ళీ అష్టసిద్ధి నవనిధులు వస్తాయి. అది ఆ బొమ్మలు. రోజు చూసుకోండి, చెప్పింది అర్థం చేసుకోండి. ఇది రికార్డ్ చేశారా నిన్న చెప్పింది? అది వినండి. ఈ గాయత్రి మంత్రం ఈ 5 లైన్లు నేను చెప్పి వినిపించాను, కొంచెం అది అలవాటు చేసుకుంటే ఆ ఒక లైన్ చదువుతారు, ఆ బొమ్మ గుర్తొస్తుంది. అంతే, మీరేం గంటలు గంటలు ఏం చేసుకోకలే, మొత్తం మీద 4-5 నిమిషాలు ఆ బొమ్మను చూసుకుంటే చాలు, లైన్లో పడిపోతారు. అది గాయత్రి చాలీస. ఇంతవరకు అర్థమైంది కదా? ఏమో రిపీట్ చేశాను అంతా, ఏం మిస్ అవ్వలేదుగా. సరే, ఇప్పుడు ఇవాళ ఇంకో కొత్త విషయం చెప్తా. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది ఏంటి? ఆ పుస్తకంలో ఉన్నది, ఆ 5 బొమ్మల గురించి చెప్పాను నేను. అయితే బుక్ ఏది నాది? మీరు వాళ్ళకి వాళ్ళు చూడక్కర్లేదా? ఇంకా పేజ్ నెంబర్ 14 తీయండి. పేజ్ నెంబర్ 14 13వ పేజీ చూడండి. తీశారా అందరు? ఏంటి హెడ్డింగ్ ఉంది అది? అది ఇప్పుడు దానికి అసలు ఇదంతా మీకు చెప్తున్నది. ఎడం వైపు చూడండి, కోట్లాది సంవత్సరాల కిందట పృథ్వీ, 13వ పేజీ లెఫ్ట్ సైడ్ పేజీలో చదువుతున్నా. కనిపించిందా అందరికీ? కోట్లాది సంవత్సరాల క్రిందట పృథ్వీ గ్రహ నిర్మాణం నుంచి 1985 సంవత్సరం వరకు గడిచిపోయిన కాలము మరియు నేడు చేయవలసిన పని గురించి విధి విధానాలు తెలుసుకుని పని చేయగలుగుతున్నాము. కానీ ఇక మానవజాతి 2012 సంవత్సరం లోపల అందరికీ మార్గదర్శనం చేయదలిచిన వారు భవిష్యత్తు లక్ష్యమును బట్టి నేటి కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది రెండు లైన్లో అక్కడ చెప్పబడింది, చూడండి. రైట్ సైడ్, మనం ఇప్పుడు అతి ముఖ్యమైన కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నాం. అది వసంత పంచమి. 2011 ఫిబ్రవరి 8 నుండి 2012 జనవరి 26 వసంత పంచమి వరకు 28 వసంత పంచమి వరకు జరగబోయే పూజ్య గురుదేవుల జన్మ శతాబ్ది సమారోహం అయితే మనకు ముందు జన్మదినం అంటే ఏమిటో తెలియాలి. గురువుగారి జన్మదిన శతాబ్దం అంటాం కదా, అంతకు ముందు అసలు జన్మదినం అంటే ఏంటో తెలియాలి. జన్మదినం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న అఖండ చేతనత్వము ఆ ప్రాణి శరీరం ద్వారా నేర్చుకోవలసిన చేయదలిచిన పనులు నెరవేర్చటానికి భౌతిక శరీరము తీసుకున్న రోజు. ఇది మీరు పట్టుపట్టుకోవాలి. మన ఋషులందరూ ఏం చెప్తున్నారంటే, మీరందరూ ఆత్మలే, మీరందరూ దేవతలే, దేవతాశక్తులే. ఇందులో అందరి గురించి చెప్పారు, మానవజాతి శరీరం ఉన్న వాళ్ళందరూ ఆత్మలే. మరి ఎందుకు పుట్టాం మనం? ఆ జన్మలో మనం ఏదో చేయదలుచుకున్నది చేయటానికి పుట్టాం. ఏం మనిషి ఏ పని చేయదలుచుకున్నాడో దానికి పుడతాడు. కానీ పుట్టిందెవరు? ఆత్మ పుట్టింది, దివ్యాత్మ పుట్టింది, అదేదో చేయదలచటానికి పుట్టింది. కానీ మనలో, మానవ జాతిలో ఎంతమందికి ఆత్మ ఏం కోరుకుందో పుట్టింది అన్నది తెలుసా? అది అక్కడ నేను తిట్టేది. ఒక పక్క ఏమో ఋషులు గురువులు అందరూ ఏం చెప్తారంటే, మీరందరూ ఆత్మలే, మరి మానవ జాతికి ఎందుకు పుట్టారు? ఆత్మ ఏదో నిర్ణయించుకోండి, మీరు నేర్చుకోవాలని. మీరేం నేర్చుకోవటం లేదు, మానవ జాతికి అది ఎవడు చెప్పటం లేదు. మీరు ఇంజనీర్ కండి, డబ్బు సంపాదించండి, ఉద్యోగాలు చేయండి, వాళ్ళని చంపేయండి, వీళ్ళని కొట్టేయండి, మీరు ఇచ్చేయండి, మీరు రాజ్యాలు ఏలండి అని తప్ప దానికోసం ఆవిడ పుట్టడు. అందువల్ల మొట్టమొదటి జన్మదినం అంటే గురువుగారు ఎందుకు పుట్టారు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా. మరి మనం గురువుగారి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం పని చేయాలి? గురువుగారు పని చేయాలి. అది నేర్చుకుంటే మీకు అర్థమైనట్టు. అంచేత మళ్ళీ ఆ బోర్డు లెటర్స్ చూడండి. జన్మదినం అంటే ఏమిటో తెలియాలి. జన్మదినం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న అఖండ చేతనత్వము ఆ ప్రాణి శరీరం ద్వారా నేర్చుకోవలసిన చేయదలిచిన పనులు నెరవేర్చడానికి భౌతిక శరీరము తీసుకున్న రోజు. అలా ప్రతి ప్రాణి, ప్రాణి అంటే ఖనిజ, వృక్ష, జంతు, మానవుల ఆత్మ కొంత విశిష్టమైన పుట్టక ముందే నిర్ధారించుకున్న జ్ఞానమును సముపార్జించుకునేందుకు అవతరిస్తుంది. అందుకే గురుదేవులు ఏమని చెప్తారంటే, నేను అనేక జన్మలు ఎత్తాను, అందులో ముఖ్యమైనవి కబీరు, రామదాసు, శ్రీరామకృష్ణ పరమహంసగా తీసుకున్న జన్మలు అని. అంటే ఈ మూడు జన్మల నడుమ గురుదేవులకున్న జన్మలు ఎత్తినా అవన్నీ ఈ మూడు జన్మలలో పనిచేయటానికి కావలసిన అనుభవాలను సమకూర్చడానికి సరిపోయాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గురువుగారి స్థాయి వ్యక్తే చాలా జన్మలు ఎత్తారు ఆయన. కానీ అసలు కేంద్రీకరించిన జన్మలు మూడే. కానీ ఆ మూడు జన్మలు, మూడు జన్మల్లో రావటానికి అనేక జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ఆయన ఎత్తినప్పుడు మనం కూడా ఆయనతో పాటే ఎత్తాము అన్నది గుర్తుంచుకోండి. లేకపోతే ఎందుకు ఇక్కడ కూర్చొని ఇవంతా వింటాం మనం? అనేక జన్మలు నువ్వు నేను కలిసి ఎత్తాము, నీకు గుర్తు లేదు, నాకు గుర్తుంది అంటాడు అర్జునుడితో శ్రీకృష్ణుడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున నీకు తెలీదు, నువ్వు నేను కలిసి చాలా జన్మలు ఎత్తాము, ఇప్పుడేమో నువ్వు మహాభారత యుద్ధం చేయమంటే పారిపోతానంటావు ఏంటంటాడు. 84 వయస్సు అర్జునుడికి అప్పుడు. శ్రీకృష్ణుడితో ఎప్పటి నుంచి సంబంధం ఉంది? చిన్నప్పటి నుంచి ఉంది. అయినా శ్రీకృష్ణుడితో నేను యుద్ధం చేయాలంటాడు. ఇంచేత మీరు గాభరా పడకండి, మనం చేయలేకపోతున్నామని. అర్జునుడే చేయలేని అన్నాడు. కానీ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు? మన గురువు గారు అదే చెప్తారు, మీరందరూ నాతో నిలబట్టి ఎందుకున్నారు అంటే మీరు నేను కలిసి ఎత్తాము, మీకు తెలుసు నాకు తెలియదు. అర్జునుడికి అదే, అర్జునుడికి తెలీదు, శ్రీకృష్ణుడు చెప్తే ఒప్పుకున్నాడు. అర్జునుడికి తెలుసునని ఎక్కడైనా ఉందా మహాభారతంలో? అర్జునుడికి తెలీదు గురువుతో శ్రీకృష్ణుడితో అనేక జన్మలు ఎత్తాను, శ్రీకృష్ణుడు చెప్పాడు ఒప్పుకున్నాడు. అలాగే మనకి తెలీదు, శ్రీరాజ శర్మ ఆచార్య చెప్తున్నాడు. అన్నిటికంటే పెద్ద ప్రూఫ్ మీరు ఈనాడు ఇక్కడ కూర్చొని ఈ రోజుల్లో వింటాం ఈ టైం. అందుచేత గురువులకి అన్ని జన్మలు ముఖ్యమైనవి, మనము ఆయన శిష్యులు కనుక మనకి కూడా ముఖ్యమైనవి. మరి ఇంతకంటే ముఖ్యమైన జన్మ రాదు మనకి, అది కూడా గుర్తుంచుకోండి. మానవ జాతి ఉంటే ఈ 3 ఉంటుంది, లేకపోతే ఉండాలని చేత మళ్ళీ మేము 3 తర్వాత చేస్తామంటే మీకు ఛాన్స్ రాదు. మహాభారత యుద్ధం అయిపోయాక నేను మళ్ళీ మహాభారత యుద్ధం చేస్తానంటే జరిగిందా? మహాభారతం ఇంతవరకు జరగలే, 18 జరిగిపోయింది. ఇంచేత ఈ ప్రాముఖ్యతను బుర్రలో ఉంచుకోండి, ఎలా ఉపయోగించుకోవాలో అన్నది ఈ పుస్తకంలో రాశాను నేను. మొట్టమొదటి ఏం చెప్పాను నేను? గాయత్రి గురించి చెప్పాను, యజ్ఞం గురించి చెప్పాను, ప్రాణవిద్య చెప్పాను, చక్రీక్రమం చెప్పాను, గాయత్రి చాలీసాని ఇలా వాడుకోండి అని చెప్పాను. అందులో ఉన్న ఇందులో అంతా పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరూ తమ అనుభవాన్ని ఎంత పెంచుకున్నారు అనేది గమనించుకోవాలి. ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలి అంటే, పుట్టినరోజు నాడు ఈ సంవత్సరం అంతా మీరేం నేర్చుకున్నారు అన్నది తెలుసుకోవాలి. అది మనం చేయటండి. దాన్ని గురువుగారు ఏం చెప్పారు? జన్మదిన సంస్కారం నేర్చుకోండి. మనం చేసుకుంటూ ఉంటాం. యజ్ఞం జరిపించిన వాళ్ళకి బలవంతంగా ఇష్టం ఉన్నవాళ్లే కదా వస్తారు యజ్ఞానికి, వాళ్ళ పుట్టినరోజు నేర్చుకుని వాళ్ళకి చేయించండి. అప్పుడు మీరు గురువుగారి మార్గంలో వెళ్ళినట్టు. పుట్టిన యజ్ఞం చేస్తే లాభమే, పుట్టినరోజు కూడా కావాలి, చేయించాలి, మ్యారేజ్డీ చేయించాలి. ఇంకా దానిలో ఉన్న లోటు 5 చేయించి ఆ మంచిదండి, గురువుగారు ఆశీర్వాదం ఉంటుందని చెప్పచ్చు. ఈ పంచతత్వాలన్నీ ఉపయోగించుకుని అదృశ్య సహాయాన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలా పుంజుకోవచ్చు కూడా చెప్పచ్చు. దానికి 1 పడుతుంది, అవి మెల్లిమెల్లిగా మీరు నేర్చుకుందరు. నేను ఇప్పటి వరకు ఇంత నేర్చుకున్నాను, ఇక రాబోయే సంవత్సరాల్లో ఈ లక్ష్యాన్ని చేరుకుంటాను అని నిర్ణయించుకోవాలి. ఈనాడు మనిషి మనస్సుకిచ్చిన ప్రాముఖ్యత హృదయానికి ఇవ్వటం లేదు. మనం చేసే తప్పది, హృదయానికి మనం ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. హృదయంలోంచి వచ్చిన భావాలను అణదొరుకుతున్నాం. అందుకే గురుదేవులు ఆత్మవిస్మృతి మన సమస్య అంటారు. అందుకని భావ సంవేదనను పెంచుకోవాలి. ఆ 20 ఒకటి భావ సంవేదన గంగోత్రి అని ఉంది, అది చదువుకో. అంటే ఆ 20 అన్నీ ఉన్నాయి. ప్రతి పుట్టినరోజు మన ఆత్మవిశ్లేషణ, ఆత్మసవరణ, ఆత్మనిర్మాణము, ఆత్మవికాసము ఎంత సాధించగలము అన్న దానికి పరీక్ష లాంటి రోజు. పరీక్షను విద్యార్థులందరూ ఒకే రోజు వ్రాస్తారు కనుక ఆ ప్రకారము మనందరి పుట్టినరోజు కంటే ఉపాధ్యాయుడు నిర్ణయించిన పుట్టినరోజు ముఖ్యము. మన పుట్టినరోజు ఎట్టిదైనా మన గురుదేవులు పుట్టినరోజు నాటి లక్ష్యములే మనకి వర్తిస్తాయి, ఇది గుర్తుంచుకోండి. మనం ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడు పుడతాం, పిల్లలు చదువుకుంటూ ఉంటారు, పరీక్ష ఎప్పుడు రాస్తారు? నేను పుట్టినరోజే రాస్తానండి కదా, వాళ్ళందరికీ కామన్గా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అప్పుడు చేస్తారు. అంచేతే మనం అందరం ఏ పుట్టినరోజును మనం చెప్పుకుంటుందా? గురుదేవుని జన్మదినం నాడు ఆయన ఏం చేస్తున్నారో దానికి రెడీ అవ్వాలని చెప్పి ఆ బోర్డు పెట్టాం బయట. ఆ కిందలో ఉన్నది చూడండి, ఆ నల్ల మార్కుంది చూశారా? మీరు ఇంట్లో లామినేషన్ లాంటివి చేసుకుని అది పెట్టేసుకోండి. దాని మీద రాసుకుంటూ ఉండండి. కానీ బయట కూడా ఎందుకు పెట్టమంటే అంటే నీకు కాదు నాకు కావాల్సింది తెలియటం, బయట వాళ్ళకి తెలియదు, ప్రజలకి తెలియాలి అసలు. అది బోర్డు చూస్తే ఓడైనా ఒకడు వచ్చి అడుగుతాడు, లోపల చేసుకుంటే అసలు లోపల పెట్టుకోండి, అందుకో దీంట్లో వేయించింది, మీరు పెట్టుకోండి మీకు అవసరమే. దీన్ని లామినేషన్లా పెట్టుకుంటారు, గోడ మీద అంటించి దాని మీద చాటిస్తూ వేసుకుంటూ ఉండి తెలుస్తూ ఉంటుంది టైం అయిపోతుంది మనం ఇంకా ఇంకా తొందరగా నేర్చుకోవాలి అని. బయట కాస్త పెద్దది పెట్టుకోండి. అందువల్ల ఈ శతాబ్ది సమారోహము అనేది ఏ లక్ష్యము ప్రపంచానికి అందజేయటానికి గురుదేవులు పుట్టారో దాన్ని అందజేయటానికి ఇచ్చిన వచ్చిన పరీక్షా సమయం. కనుక ఈ జన్మశతాబ్ది సమారోహము చాలా ముఖ్యము. మనము గురుదేవులను ఆయన లక్ష్యములను ఎంతవరకు అర్థం చేసుకుని దాన్ని ప్రపంచానికి ఆచరణగా అందజేశాము అనే పరీక్షా సమయం మనకి రాబోతోంది. పరీక్షా సమయము మీకు వసంత పంచమి 2011 నుంచి ఒక సంవత్సరం ఉంది. మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు ఇంజనీరింగ్ పరీక్షకి, సంవత్సరం అంతా చదువుకున్నట్టు మనం ముందు ప్రిపేర్ అవుతే ఇది ఆ రోజు ప్రపంచానికి చెప్పగలుగుతాం. ఈ లోపల మనం వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అసలు పరీక్షా సమయం అది అంటే ఒకడు అన్నాడు అవుతే అప్పుడు నేను చేస్తాను అన్నాడు. ఏం చేస్తావు? ఇంజనీరింగ్ పరీక్ష పరీక్ష రోజు వచ్చి ఏం రాస్తావు? ఇంజనీరింగ్ చేయాలంటే ముందు ఆ ఉన్నతి మార్గంలో ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? ఆయన లక్ష్యములను ఎంతవరకు అర్థం చేసుకుని దాన్ని ప్రపంచానికి ఆచరణగా అందజేసాము అనే పరీక్షా సమయం మనకి రాబోతోంది. మానవత్వానికి మానవ శరీరధారికి పరీక్షా దినములు ఇవి జన్మ శతాబ్ది సమారోహం. ఒక సంవత్సరం ఈ పరీక్షా కాలము. వసంత పంచమి 2011 ఫిబ్రవరి 8 నుండి 2012 జనవరి 28 వసంత పంచమి. పరీక్ష ఆ రోజు వ్రాసిన దానికోసం ముందే సన్నిద్ధమవుతాం కదా అందుకు. ఇంకా మీరు చేయవలసిన పనులు హెడ్డింగ్ చదువుతాను మీకు తెలుసు, ఒకసారి ఆ పేజీలు చదువుకుంటే చాలు. మొట్టమొదట ఏం చేయాలి అంటే యజ్ఞములు, జన్మదిన వివాహ దిన సంస్కారాలు ఈ డిసెంబర్ లోపల ఆంధ్రప్రదేశ్ని మనం ఊపేయాలి. విన్నవాడిని వింటారు మీరు ఆంధ్రప్రదేశ్ని ఊపేయాలంటే అందరూ ఊపక్కర్లే. ఇప్పుడు ఎంసెట్ పరీక్ష రాసి ఇంజనీరింగ్ చదివేవాళ్ళు అందరూ చదువుతారా ఏంటి? ఎంసెట్ పరీక్ష పాస్ అయ్యి ఇంజనీరింగ్ చదివేవాళ్ళు చదువుతారు, వాళ్ళు ఇంజనీర్స్ అవుతారు. చేత మీరు ఎంత మందికి చెప్పేవని కాదు, చెప్పింది పద్ధతిగా చెప్పేవా లేదా డిసెంబర్ లోపల ఏం చేయాలి? యజ్ఞములు, జన్మదిన వివాహ దిన సంస్కారాలు 2 పేజీ నెంబర్ 15 చూడండి. క్రాంతిధర్మీ సాహిత్యము చదివి ఇతరులకు నేర్పి వారిచే చదివించాలి. చూశారు కదా, అది మీరు చదవాలి, చదివింది ఇతరులకు ముందు నేర్చుకోండి. మీరు కొంతమంది బాగా నేర్చేసుకుంటే ఇంకా మీ వెంట ప్రపంచం పడుతుంది. ఇంకేంటిది ప్రపంచానికి అవసరమైన సంగతి తెలుసుకోండి. ఎవడు నేర్చుకుంటే వాడికి విశ్వనేత అవుతాడు. కానీ నేర్చుకుంటే క్రాంతిధర్మి సాహిత్యం చదువు అంటే మీ దగ్గరికి ఎవడు రాడు. మీరేం చేయాలి? 20 చదువుకోవాలి. తెలుగులో ఉంది, స్పష్టంగా ఉంది, తెలియకపోతే చెప్పటానికి మన వాళ్ళందరూ ఉన్నారు, నేర్చుకోండి. మొదటిది యజ్ఞాలు, జన్మదిన వివాహదిన సంస్కారాలు. మీరు 11 ఒకే అప్పుడు మొదటి టెస్ట్ చేస్తున్నారు, ఇంకా బాగా చేసుకోండి, పద్ధతిగా చేసుకోండి. అందు తప్ప మేము పుట్టినరోజు ఎలా రాసుకుంటాం కాదు, రాయాలి. ఆ పుట్టినరోజు నాడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, చేయించాలి. ఎంతసేపు టైం పెట్టి 5 పాటు చెప్పండి, అర్థమైంది కదా. రెండవది మీరు చేయవలసిన పని క్రాంతిధర్మి సాహిత్యం నేర్చుకోండి. దాని తర్వాత 3 పేజీ నెంబర్ 16 ఉంది, గాయత్రి జప అనుష్ఠానము. గాయత్రి నవరాత్రుల్లో అంటే ప్రతి నెలలోని 1-9, 11-19 కొంచెం అది కరెక్ట్గా టైప్ చేయించమ్మా, ఇరికించాడు. మళ్ళీ ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం కదా, పేజీ నెంబర్స్ కొంచెం పెద్ద పెట్టండి డేట్స్. 1-9, 11-19, 21-29 తేదీలో సాధన జరిపించాలి. మీరు జప అనుష్ఠానం చేస్తుంటారు వీలు బట్టి. ఇలాగ మీరు అఖండ జపం ఇలాగ గురు పుణ్యం ఎప్పుడు వస్తుంది, సంవత్సరానికి ఒకసారి వస్తుందిగానే చేస్తున్నాను. తర్వాత 9 పాటు పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట అందరూ కలిసి చేసుకోండి 9 రోజులు. అందరూ అన్ని రోజుల్లోనూ కాదు, నెలకి 9 రోజులే. ఇంకా మీ ఇష్టం అండి, 1 నుంచి 9 వరకు చేసుకుంటారా, 11 నుంచి 19 వరకు చేసుకుంటారా, లేకపోతే 21 నుంచి, మీ వీలు బట్టి. నెలకి 9 రోజులు జపానుష్ఠానాలు చేయిస్తూ ఉండండి. ఎంత మ్యాక్సిమం రోజుకు 1 గంట, అంతకంటే ఎక్కువ కల్లే. దాని తర్వాత 4వది జీవన్ దేవత మందిరాల నిర్మాణం. దానికి ఈ క్రాంతిధర్మి సాహిత్యంలో 4 పుస్తకాలు రాశారు గురువు గారు. ఆ 20 పుస్తకాల్లో ఒకటి ఏంటి అంటే 6వ పుస్తకం పరివర్తన యొక్క గొప్ప క్షణములు, 7వ పుస్తకం జీవన సాధన యొక్క స్వర్ణిమ సూత్రాలు, 19వది జీవన్ దేవత యొక్క సాధన మరియు ఆరాధన, 14 ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన. ఇది పేజీ నెంబర్ 17లో ఉంది, చూడండి. పేజీ నెంబర్ 17 తీశారా? ఈ పుస్తకాల పేర్లు కనిపిస్తున్నాయా? ఇది జీవన్ దేవత సాధన పుస్తకాలు ఉన్నాయి. మీరు మళ్ళీ కొత్త కొత్త పుస్తకాలు గాయత్రి మహావిజ్ఞానాలు అవి ఏమి చదవక్కర్లేదు, ఇవి చాలు. దీనివల్ల మీరు మతాతీతమైన కుల జాతి మత లింగ రహితమైనటువంటి గాయత్రిని యజ్ఞాన్ని మానవులకు అందజేస్తారు. ఎలా అందజేస్తారు? ఈ 4 పుస్తకాల్లో ఇచ్చారు చిత్త. దానికి యుగశక్తి సమారోహకి మీరు ఇప్పుడు లైన్లో పడుతున్నారు. జై గురు. ఇంకా చదువుకోండి, నేనంతా చెప్పలేదు.